పర్వతో నారదో ధౌమ్యో భగవాన్ బాదరాయణః బృహదశ్వో భరద్వాజః సశిష్యో రేణుకాసుతః వశిష్ట ఇంద్ర ప్రమదస్త్రితో గృత్సమదోసితః కక్షీవాన్ గౌతమో త్రిశ్చ కౌశికోధ సుదర్శనః. శనివారం నారదుల వారి గురించి, ధౌమ్యుడి గురించి, వ్యాసదేవుడి వారి గురించి చదివాము. ఈరోజు మిగతా వాళ్ళందరూ ఎవరు? బృహదశ్వుడు, పురాతన ఋషి అయిన బృహదశ్వుడు ధర్మరాజును అప్పుడప్పుడు కలియుచుండేటి వాడు. యుధిష్ఠిరుని అతడు తొలిసారిగా కామ్యవనమున కలిసి ఉండెను. అతడే నలమహారాజు చరిత్రను వర్ణించెను. ఇతడేగాక ఇక్ష్వాకు వంశమునకు చెందిన వేరొక బృహదశ్వుడును కలడు. భరద్వాజుడు సప్త మహర్షులలో ఒకడైన భరద్వాజుడు అర్జునుని జన్మోత్సవ సమయమున ఉపస్థితుడై ఉండెను. అత్యంత శక్తి సంపన్నుడైన భరద్వాజుడు గంగా తటమున కొన్నిమార్లు కఠిన తపములు ఆచరించెను. అతని ఆశ్రమము నేటికిని ప్రయాగయందు కలదు. ఒకమారు అతడు గంగానదిలో స్నానమాడు సమయమున ఘృతాచియను సౌందర్యవతి అయిన అప్సరసను కలియుట తటస్థించుటచే వీర్యస్ఖలనము జరిగెను. ఆ వీర్యము ఒక మట్టి కుండలో భద్రపరచబడగా దాని నుండి ద్రోణుడు జన్మించెను. ఈ విధముగా ద్రోణాచార్యుడు భరద్వాజుని తనయుడై ఉన్నాడు. కానీ ద్రోణుని తండ్రి అయిన భరద్వాజుడు ఈ భరద్వాజ ఋషి కాడని కొందరు పలుకుదురు. భరద్వాజ ఋషి గొప్ప బ్రహ్మదేవుని భక్తుడు. ఒకమారు అతను ద్రోణుని చేరి కురుక్షేత్ర యుద్ధమును నిలుపమని వినతి చేశాను. పరశురాముడు జమదగ్ని ఋషి మరియు రేణుకల సంతానం. కనుకనే అతడు రేణుకాసుతునిగా తెలియబడినాడు. భగవాను శక్తిపూర్ణ అవతారములలో ఒకడైన పరశురాముడు క్షత్రియ వంశమును మూకమ్ముడిగా 21 మార్లు సంహరించాడు. క్షత్రియుల రక్తంతో తన పితరులకు ఆత్మశాంతిని గూర్చిన పిదప అతడు మహేంద్ర పర్వతముపై తీవ్ర తపమాచరించాడు. క్షత్రియుల నుండి సమస్త భూమిని గ్రహించిన పిమ్మట దానిని అతడు కశ్యపమునికి దానముగా నిచ్చెను. ద్రోణుడు బ్రాహ్మణుడైనందున పరశురాముడు అతనికి ధనుర్విద్యను నేర్పియుండెను. ధర్మరాజు యొక్క పట్టాభిషేక సమయమున పరశురాముడు ఉపస్థితుడై ఉండి ఇతర ఋషులను కూడి ఉత్సవమున పాల్గొనెను. శ్రీరామచంద్రుని మరియు శ్రీకృష్ణుని వివిధ కాలములలో గాంచగలిగినటువంటి పురాతనుడు పరశురాముడు. శ్రీరామచంద్రునితో యుద్ధము కావించిన అతడు శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించెను. అర్జునుడు శ్రీకృష్ణునితో కూడి ఉండుటను కాంచి అతడు అర్జునుడిని పొగడెను. భీష్ముని పతిగా పొందగోరిన అంబ భీష్మునిచే తిరస్కరింపబడుట వలన పరశురాముని కలిసెను. అంబ కోరికపై పరశురాముడు ఆమెను భార్యగా అంగీకరింపమని భీష్మదేవుని అడిగెను. పరశురాముడు తన గురువులలో ఒకడైనను భీష్ముడు అతని ఆదేశమును తిరస్కరించాను. ఆ విధముగా తన హెచ్చరికను త్రోసిపుచ్చినంతటా పరశురాముడు భీష్మునితో యుద్ధము చేసెను. ఇరువురును తీవ్రముగా యుద్ధము కావించినను అంత్యమున పరశురాముడు భీష్ముని ఎడ ముదమంది జగద్విఖ్యాత వీరుడు కాగల వరమును అతనికి ప్రసాదించెను. ఇక్కడ పరశురాముడు భీష్ముడి యొక్క గురువు, ఒకనొక గురువు. అయితే అంబ అనే ఆవిడ్ని భీష్ముడు కాపాడడం జరుగుతుంది. ఏదో ఆ విధంగా అమ్మతో ఆమె వస్తుంది, ఇంకా నన్ను నువ్వే చేసుకోవాలని భీష్ముడి దగ్గరకు వస్తే భీష్ముడు, నేను చేసుకోను, నేను వ్రతం తీసుకున్నాను, బృహద్ వ్రతంలో ఉన్నాను, నేనే ఎవరిని చేసుకోనంటే అప్పుడు ఈ యుద్ధం ఇదంతా ఎవరితోటి? పరశురాముడి దగ్గరికి ఎవరు వెళ్తారు? అంబ వెళ్తుంది. ఏంటి మీ శిష్యుడే నన్ను వివాహం చేసుకోవట్లేదు, నేను నా పరిస్థితి ఏంటని. కాబట్టి ఇంకప్పుడు యుద్ధం అనమాట. అప్పుడు యుద్ధంలో ఎంత విరోచితంగా పోరాటం జరుగుతుంది కానీ ఎవరు గెలవరు. ఆ యొక్క విరోచితంగా పోరాట పటిమను చూసి, ఎవరు భీష్ముడి యొక్క పటిమను చూసి పరశురాముడే వరం ఇస్తాడు. ఏంటి, జగద్విఖ్యాత వీరుడుగా నిలిచిపోతావు అని చరిత్రలు. ఇప్పుడు వశిష్ఠుడు, బ్రాహ్మణుల్లో అత్యంత ఘనుడైన ఋషిగా పేరొందిన వశిష్ఠుడు బ్రహ్మర్షి వశిష్ఠ దేవునిగా మిగుల ప్రఖ్యాతి చెందెను. రామాయణ మహాభారత కాలములు రెండింటి యందునూ అతడు అతి ముఖ్యుడైయుండెను. అతడే శ్రీరామచంద్రునికి పట్టాభిషేకమును అనువించెను. కురుక్షేత్ర రణరంగమునందు అతడు ఉపస్థితుడైయుండెను. ఊర్ధ్వ అధోలోకములన్నింటినీ చేర సామర్థ్యము కలిగిన వశిష్ఠుని నామము హిరణ్యకశిపుని చరిత్రతో సైతము ముడిపడి ఉన్నది. ఒకమారు విశ్వామిత్రుడు మరియు వశిష్ఠుల నడుమ గొప్ప వివాదము చెలరేగెను. విశ్వామిత్రుడు వశిష్ఠుని కామధేనువును వాంఛింపగా వశిష్ఠుడు దాన్ని అతనికి వసగుటకు తిరస్కరించెను. ఈ కారణమున క్రుద్ధుడైన విశ్వామిత్రుడు వశిష్ఠుని 100 పుత్రులను సంహరించి వేసింది. అంటే ఇక్కడ వాళ్ళు అడ్డొస్తారనమాట, ఆవును తీసుకెళ్ళకుండా అప్పుడు వాళ్ళందరిని కూడా చంపేస్తారు. అయినప్పటికీ పూర్ణుడైన బ్రాహ్మణునిగా వశిష్ఠుడు విశ్వామిత్రుని అట్టి ఆగడములన్నింటినీ సహించాను. విశ్వామిత్రుని దురాగతములకు వగచిన అతడు ఒకమారు ఆత్మహత్య చేసుకున్న యత్నించినను అది సాధ్యపడలేదు. ఎత్తైన పర్వతముపై నుండి క్రిందికి దుముకగా అతడు పడిన రాళ్లగుట్ట దూది కట్టగా మారి అతడు రక్షింపబడింది. సముద్రమునందు దుముకగా అలలు అతనిని తీరమునకు చేర్చివేసినవి. అదేవిధముగా నదిలో దుమికినను నదీ ప్రవాహము అతనిని తీరమునకు చేర్చింది. ఇట్లు అతని ఆత్మహత్య యత్నములన్నీను వ్యర్థములయ్యను. సప్త ఋషులలో ఒకడైన వశిష్ఠుడు అరుంధతి యొక్క భర్త. అంటే వశిష్ఠుడు ఆత్మహత్య యత్నం చేశాడు. అంటే మనం దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు, వశిష్ఠుడికి జ్ఞానం ఉంది కదా, నేను ఆత్మని ఆత్మహత్య చేసుకోడు, కానీ మనసు కకలవికలం అయినప్పుడు ఏం చేస్తారో తెలియదు. కాబట్టి మనకు కూడా అనేక సన్నివేశాలు మన జీవితంలో కూడా జరగవచ్చు. మనకు తెలుసు మనం ఆత్మ, కృష్ణుడు భగవంతుడు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, మనసు ఎంత పనిచేస్తుందో చంచలమైంది, ఎటువంటిదైనా చేస్తుంది. లేదంటే వశిష్ఠుడు సామాన్యమైన వ్యక్తి కాదు కదా. ఇంద్రప్రమోదుడు మరి యొక్క ప్రఖ్యాతి చెందిన ఋషి, అతని గురించి ఏమి ఇక్కడ రాయలేదు. త్రితుడు ప్రజాపతి అయిన గౌతముని 3 తనయుల్లోనొకడు. ఆ 3 త్రితుడు కపటివాడు. అతని 2 సోదరుల నామములు ఏకతుడు మరియు ద్వితుడు. త్రితుడు 3, ఈ త్రితుడు కపటి. ఈ 3 సోదరులను గొప్ప ఋషులు మరియు ధర్మ నియమములను ఖచ్చితంగా పాటించినట్టి వారు. విరుద్ధంగా ఉంది, కపటి ధర్మ నియమాలని ఖచ్చితంగా పాటిస్తారంట. తమ కఠిన తపస్సుల కారణముగా వారు బ్రహ్మలోకమునకు ఉద్ధరింపబడిరి. అంటే అతను చేసే కపటం కూడా ధర్మ నియమాలకు అనుగుణంగా ఉందేమో, మరి బహుశా పాటిస్తూ కూడా కపటంగా ప్రవర్తించి ఉంటాడు, లేదంటే స్వర్గానికి వెళ్ళడం కష్టం, ఊర్ధ్వలోకాలకు వెళ్ళడం, బ్రహ్మలోకానికి ఉద్ధరి. ఒకమారు త్రితముని బావిలో పడెను. పెక్కు యజ్ఞములను నిర్వహించిన అతడు మరణశయ్యపై నున్న భీష్ముని ఎడ గౌరవమును చూపుటకు అరుదించును. వరుణలోకము అందలి సప్త ఋషులలో ఒకడైన అతడు పాశ్చాత్య దేశములకు చెందినవాడు. బహుశా అతడు ఐరోపా దేశములకు చెందినవాడై ఉండవచ్చును. ఆ కాలమున ప్రపంచమంతయు ఒకే వేద నాగరికత క్రింద నిలిచి ఉండేది. అప్పట్లో వేరే దేశాలు లేవు, అవన్నీ కూడా భరతఖండం అంటారు దీన్ని. పూర్వం మొత్తం భూమిని భరత వర్షం ఖండం కాదు, ఇప్పుడు ఖండం అంటారు. ఎందుకంటే ఇది విడబడిపోయింది కాబట్టి ఖండమైంది. పూర్వం భరత వర్షం అనేవాళ్ళు భూమి మొత్తాన్ని. గృత్సమధుడు, ఇతడు స్వర్గలోకమునకు చెందిన ఋషులలో ఒకడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుని పరమ మిత్రుడైన ఇతడు బృహస్పతితో సమానముగా ఘనుడైనట్టివాడు. ధర్మరాజు యొక్క రాజ్యసభను పలుమార్లు దర్శించిన గృత్సమధుడు భీష్మదేవుడు తుదిశ్వాస విడిచిన స్థలమును గాంచియుండెను. పరమశివుని మహిమలను అతడు ధర్మరాజునకు వివరించెను. వితహవ్యుని తనయుడైన గృత్సమధుడు ఇంద్రుని పోలియుండెను. కనుకనే ఇంద్రుని శత్రువులు కొన్నిమార్లు గృత్సమధునే ఇంద్రుడని పొరబడి బంధించియుండిరి. ఋగ్వేద పారంగతుడైన అతడు బ్రాహ్మణులచే అత్యంత గౌరవమునందెను. బ్రహ్మచర్యమును పాటించిన గృత్సమధుడు అన్ని విధములా శక్తిమంతుడై ఒప్పారెను. అది బ్రహ్మచర్యం పాటించిన వాళ్ళు ఎవరైతే తీవ్రంగా బ్రహ్మచర్యం పాటిస్తారో వాళ్ళకి చాలా శక్తి ఉంటుంది, దృఢ నిశ్చయం ఉంటుంది, కృత నిశ్చయం అనేది వాళ్ళలో ఉంటుంది ఎప్పుడు. అందుకే భగవంతుడిని ఏ పనైనా వాళ్ళు చాలా సులభంగా చేయగలరు అన్నమాట. వాళ్ళు నిశ్చయించుకున్న పనిని సులభంగా చేయగల శక్తి ఉంటుంది. అందువల్లనే మనమందరం కూడా నియమాలన్నీ కూడా పాటించాలి. ముఖ్యంగా అక్రమ సంబంధాలు కలిగి ఉండకపోవడం అనేది మనకు ఒక నియమం. అది మన ఎవరి భార్య అయినా కానీ, సొంత భార్య అయినా, వాళ్ళతో ఏమాత్రం ఈ లైంగిక సంబంధాలు కలిగి ఆ కోరిక అనేది రాకుండా ఉండాలి. అంత తీవ్రంగా మన నిశ్చయం ఉండాలి. అప్పుడు అతన్ని కూడా ఏమంటారంటే గృహస్థ బ్రహ్మచారి. గృహంలో ఉన్నా కూడా బ్రహ్మచారే. ఎందువల్లంటే కేవలం తన యొక్క వీర్యాన్ని వృధా చేయడు ఎప్పుడు కూడా. కేవలం మంచి సంతానం కోసం మాత్రమే వాడతాడు. అతడు కూడా బ్రహ్మచారి సమానం. అంటే పూర్తిగా ఇంద్రియ నిగ్రహం ఉంది అతనికి, కావాలని ఇంకెప్పుడు అతని ఇంద్రియాలని భోగించట్లేదు. అసితుడు, అసితుడు అనేది నామము గల రాజును ఒకడు ఉండేను. కానీ ఇచ్చట పేర్కొనబడిన అసితుడు పరమశక్తిమంతుడైన అసితదేవల ఋషి. అతడు తన తండ్రికి మహాభారతము నుండి 1500,000 శ్లోకములను వివరించి చెప్పాను. జనమేజయని సర్పయాగమును ఉనరించిన వారిలో అతడు ఒకడు. ధర్మరాజు యొక్క రాజ్యాభిషేక సమయమునను అతడు ఇతర ఋషులతో కలిసి ఆ కార్యమున ఉపస్థితుడై ఉండెను. ధర్మరాజు అంజనాద్రిపై నున్నప్పుడు అతడు ధర్మోపదేశములను గావించెను. అతడు శివభక్తులలో ఒకడు అసితుడు. కక్షీవానుడు, గౌతమముని తనయులలో ఒకడైన కక్షీవానుడు గొప్ప ఋషి అయిన చండ కౌశికుని తండ్రి. యుధిష్ఠిరుని ఆస్థానములో కక్షీవానుడు సభ్యునిగా నుండెను. అత్రి మహాముని, మహాముని అయిన అత్రి బ్రహ్మదేవుని మానసపుత్రులలో ఒకడు. ఇక్కడ మానసపుత్రులంటే తెలుసా? మానసపుత్రులంటే బ్రహ్మదేవుడి యొక్క మనస్సు నుండి పుడతారు. బ్రహ్మదేవుడు చాలా శక్తివంతమైన వాడు. మొట్టమొదటి ఈ భౌతిక ఈ యొక్క విశ్వంలో మొట్టమొదటి పుట్టింది బ్రహ్మ విష్ణుమూర్తి గర్భం నుంచి. అతనికి చాలా శక్తి ఉంటుంది. మొత్తం సృష్టి అంతా కూడా ఆయన యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ 14 లోకాలన్నింటిలో జీవులన్నీ కూడా, మనువులు వీళ్ళందరూ వస్తారు. ఎవరు నారద, వీళ్ళందరూ కూడా కొంతమంది చెవు నుంచి, ఉదాహరణకి బ్రహ్మ యొక్క ముక్కు నుండి వరాహవుతారు. ఈ విధంగా అంటే అతనికి చాలా శక్తి ఎక్కువ ఈ మొత్తం విశ్వంలో. వీళ్ళందరూ ఏడుగురిలో ఒకడు. ఎవరు? ఈ అత్రి మహాముని ఆ విధంగా జన్మించిన, మనసు నుండి జన్మించిన వాళ్ళ ఏడుగురిలో ఒకరు. కానీ బ్రహ్మే భగవంతుడని చెప్పట్లేదు. కానీ ఈ రోజుల్లో చిన్న మ్యాజిక్ చేసి వీడు భగవంతుడని చెప్తున్నాడు. చిన్న వీపూరి ఇవ్వడం లేదా ఏదో ఉంగరం ఇవ్వడం, అది కూడా ఎలాగా చేతిలో పెట్టుకొని జనాన్ని మోసం చేసి. అంటే అంత మనకి జ్ఞానం లేకపోవడం వల్ల ఇదంతా కారణం. శాస్త్ర జ్ఞానం లేకపోవడం వల్ల ఏది పెడితే నమ్మేస్తుంటాం. కేవలం పుత్రుని గూర్చి చింతించి అతనిని బడేయగలిగినంతటి సమర్థుడు బ్రహ్మదేవుడు. ఇప్పుడేమని చెప్పుకుంటున్నాం ఏంటి, కేవలం పుత్రుని గురించి చింతించి ఆలోచించడం వల్లనే ఎటువంటి పుత్రుడు కావాలని కానీ ఆ మనసు నుంచి వచ్చేసాడు వీళ్ళందరూ. కనుకనే వారు బ్రహ్మ మానస పుత్రులుగా తెలియబడదు. ఆ విధముగా బ్రహ్మదేవుని ఏడుగురు మానస పుత్రులలో అత్రి మహాముని ఒకడు. ఇతని వంశమునందే ఘనులైన ప్రచేతస్సులు జన్మించిది. వీళ్ళ గురించి తర్వాత స్కందల్లో వస్తుంది, ప్రచేతస్సుల గురించి. అత్రి మహాముని యొక్క ఇరువురు క్షత్రియ కుమారులు రాజ్యాధికారమును స్వీకరించారు. ఇక్కడ చూడండి, ఇరువురు క్షత్రియ కుమారులు ఉన్నారంట. అత్రిముని బ్రాహ్మణుడు, కానీ క్షత్రియ కుమారులు ఎలా అంటే వాళ్ళ లక్షణాలు అలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు క్షత్రియులు అయిపోయారు, బ్రాహ్మణుల వంశంలో పుట్టిన. కానీ ఈ రోజుల్లో అందరూ కూడా నేను బ్రాహ్మణ కులంలో పుట్టే కాబట్టి నేను బ్రాహ్మణుని అని చెప్పుకుంటున్నాను. అదేవిధంగా క్షత్రియ కులంలో పుట్టే క్షత్రియుడు కాదు, వాడు శూద్రుడు కూడా అయ్యుండొచ్చు లేదా చండారుడు అయ్యుండొచ్చు, వాడి లక్షణాలను బట్టి. మహారాజు అర్ధముడు ఆ ఇరువురిలో ఒకడు. 21 మంది ప్రజాపతులలో అర్ధముడు ఒకనొక ప్రజాపతిగా పరిగణించబడింది. ఇక్కడ ప్రజాపతులు అంటే జనాలను ఎక్కువగా పుట్టిస్తూ ఉంటారన్నమాట, వాళ్ళు ఎక్కువ మందిని వివాహం ఆడతారు సాధారణంగా, ఎక్కువగా జనాన్ని పెంచుతూ ఉంటారు ప్రజాపతి. అట్లా అత్రి మహాముని భార్య నామము అనసూయాదేవి. అతడు పరీక్షిణ్ మహారాజునకు పలు యజ్ఞములలో సహకారమును కూర్చెను. కౌశికుడు ఇతడు ధర్మరాజు యొక్క రాజసభ యందలి ఋషిగణములలో శాశ్వత సభ్యునిగా నుండెను. కొన్నిమార్లు అతడు శ్రీకృష్ణుని కలిసి ఉండెను. ఇదే నామము కలిగిన ఋషులు పెక్కురు కలరు. కౌశిక అనే పేరుతో చాలామంది ఋషులు ఉన్నారు. సుదర్శనుడు దేవదేవుడైన శ్రీకృష్ణునిచే తన స్వీయ ఆయుధముగా అంగీకరింపబడిన ఈ చక్రము బ్రహ్మాస్త్రము లేదా ఇతర ఘనమైన ఆయుధముల కన్నను శక్తివంతమైనది. అగ్నిదేవుడు దీన్ని శ్రీకృష్ణునకు బహుకరించినట్లు కొన్ని శాస్త్రములందు తెలుపబడినను వాస్తవమునకు ఇది సర్వదా ఆ దేవదేవుని చెంతనే నిలిచి ఉంటున్నట్టిది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ శాస్త్రాల్లో భగవంతుడికి ఇక్కడ కొన్ని పురాణాల్లో ఉంది ఏంటని, ఇంద్రుడు ఎవరు అగ్నిదేవుడు, అగ్నిదేవుడు శ్రీకృష్ణునికి బహుకరించినట్లుగా ఏంటి సుదర్శన చక్రాన్ని అంటే వైకుంఠంలో కూడా శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఎప్పుడూ ఉన్నాడు వైకుంఠం. అప్పుడు శ్రీకృష్ణు దగ్గర సుదర్శన చక్రం లేదా, ఏదో ఒక సమయంలో వచ్చిందా, అప్పటి నుంచే ఉందా, అలా కాదు. ఇది ఎప్పుడూ ఉంది. అది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే తండ్రి కొంత ధనాన్ని ఇచ్చే తండ్రియే ఇచ్చాడు అన్ని తినమని, చాలా పళ్ళు ఇచ్చాడు అందులో ఒకటి మళ్ళీ తిరిగి తండ్రికి ఇస్తాడు కదా, అలాగనమాట. ఇది ఎప్పుడు అతనికి తెలుసు, అతని జ్ఞానం ఉంది. అది అగ్నిదేవుడి దగ్గర చేరుకునేటట్లు విష్ణుమూర్తి అంటే కృష్ణుడే ఏర్పాటు చేశాడు, అది తిరిగి కృష్ణుడికి బహుకరించాడు. అంతేగాని ఇవన్నీ కూడా శాశ్వతంగా ఎప్పుడు ఉన్నాయి. చాలామంది అడుగుతారు ప్రశ్న అంటే మొదట రాముడు తర్వాత కృష్ణుడు అంటే అంతకు ముందు కృష్ణుడు లేడు, అది ఆ ఆలోచన ఏంటంటే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే అనేది ఆలోచన. అసలు మనం ఇప్పుడు లేము, పూర్వం లేము, ఇప్పుడు వచ్చాము. అదేవిధంగా కృష్ణుడు అంతకు ముందు రాముడు అంతకు ముందు ఉన్నాడు, తర్వాత కృష్ణుడు వచ్చాడు అంటే కృష్ణుడు ముందర లేడు అంటే కృష్ణుడి యొక్క అవతారం అనేది అసలు ముందర లేదు, ఇప్పుడే కొత్తగా వచ్చింది ఈ మధ్యనే అని. అది ఈ శాస్త్ర గ్రంథాలు చదివితే అర్థమవుతుంది అది ఎలా అని. ఎందువల్లంటే ఇవన్నీ కూడా శాశ్వతంగా వైకుంఠ లోకాల్లో ఈ అవతారాలు కానీ వారి యొక్క పరివారం కృష్ణుడి యొక్క అంటే శంఖచక్ర కథాపద్మాలు వాళ్ళ యొక్క శుద్ధ భక్తులైన నంద మహారాజు యశోద దేవకి వసుదేవులు అదేవిధంగా వీళ్ళ రాముడి యొక్క తల్లిదండ్రులు మరియు హనుమంతుడు భరతశత్రులు వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎప్పుడూ ఉంటారు. వీళ్ళకి ఒక ఆది అంటే ఒక సమయంలో ఉన్నారు ఇంకొక సమయంలో లేరు అనేది లేదు, ఇప్పుడే కొత్తగా రావడం అనేది లేదు. ఇది మన కాలాతీతమైంది, కొంచెం అర్థం చేసుకోవడం కష్టం, కొంచెం సమయం పడుతుంది దీన్ని అర్థం చేసుకోవడానికి. మహారాజు రుక్ముడు రుక్మిణిని శ్రీకృష్ణునకు వసగినట్లు అగ్నిదేవుడు ఈ చక్రమును శ్రీకృష్ణునకు వసగి ఉండను. రుక్ముడు రుక్మిణిని శ్రీకృష్ణునికి ఇస్తాడు, రుక్ముడు శ్రీకృష్ణునికి ఇస్తాడు అనగా వాస్తవమునకు తన కొసగబడేది బహుమానములన్నీయును నిత్యముగా తనకు చెందినవే అయినను దేవదేవుడు ఆ బహుమతులను తన భక్తుల నుండి గ్రహించుచుండును. ఇవన్నీ కూడా బహుమతులు అన్నీ కూడా తనకు చెందినవి ఏమిటి, ఈశావశ్యం ఇదం సర్వం సృష్టిలు ప్రతి ఒక్కటి ఆయనకు చెందింది, కానీ ఆయన గ్రహిస్తుంటాడు ఎలాగ భక్తుల ద్వారా అని చెప్తున్నాడు. మహాభారత ఆదిపర్వ పర్వమునందు ఈ సుదర్శన చక్రమునకు సంబంధించిన విస్తృత వర్ణనము కలదు. ఈ ఆయుధముతో శ్రీకృష్ణుడు విరోధి అయిన శిశుపాలను సంహరించను, శాల్యుని సైతము ఆ దేవదేవుడు ఈ ఆయుధముతోనే వధించను. తన మిత్రుడైన అర్జునుడు దాన్ని ఉపయోగించి శత్రు సంహారం కావింపవలెనని శ్రీకృష్ణుడు ఒక మారు కోరి ఉండను. అంటే అర్జునుడిని కోరాడంట, శత్రువులను అందరం ఈ యొక్క సుదర్శన చక్రంతో చంపమని. కానీ మనం ఎక్కడా వినలేదు, మరి జరిగింది ఏమో ఏమైనా ఉపయోగించాడేమో మధ్యలో. అవును అదే చెప్తున్నాను, కృష్ణుడు స్వీకరించి దీన్ని ఉపయోగించి శత్రువులను సంహరించమని చెప్పాడు, కానీ అర్జునుడు తీసుకున్నాడు లేదా అనేది మనకు తెలియదు. ఏడుగురు లిస్టా పేర్లా, పేర్లు ఇక్కడ లేవు. సప్త ఋషులు వేరు, బ్రహ్మ మానస్ పుత్రులు వేరు, అందులో ఉండొచ్చు. బ్రహ్మ మనస్పుతుల్లో అంటే సప్తఋషుల్లో ఒకళ్ళు బ్రహ్మ మనస్పుతులు అయి ఉండొచ్చు. మొత్తం అంతా ఉంటుంది. బ్రహ్మ నుంచి ఎవరెవరు పుడతారు ఏంటి అనేది మూడు స్కంధంలో ఉంటుంది. నారదముని, చతుష్కుమారులు, ఇంకా ఈ అవతారం ముక్కు నుండి వరాహ అవతారం రావడం అన్నీ ఉంటాయి.